ప్రియమైన రైతు సోదర సోదరీమణులారా, మీకందరికీ నమస్కారం. దేశ దూర సుదూర గ్రామాల్లో నివసించే నా రైతు సోదర సోదరీమణులతో ఈరోజు మాట్లాడే అవకాశం కలగడం నా అదృష్టం. నేను రైతులతో మాట్లాడుతున్నానంటే ఓ విధంగా గ్రామాలతో మాట్లాడుతున్నాను, గ్రామవాసులతో మాట్లాడుతున్నానని భావిస్తున్నాను. పొలాల్లో పనిచేసే కూలీలతో, వ్యవసాయ భూముల్లో కష్టపడుతున్న తల్లులు అక్కచెల్లెలతో మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు జరిగిన మన్ కీ బాత్, మనసులో మాట కార్యక్రమాల కంటే ఇది ఓ విధంగా భిన్నమైంది. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా నేను రైతులతో మాట్లాడాలనుకున్నప్పుడు సుదూర ప్రాంతాల్లో ఉండే మీరు ఇన్ని ప్రశ్నలు అడుగుతారని అనుకోలేదు, ఇన్ని వివరాలు నాకు అందిస్తారని భావించలేదు. మీరు పంపిన వేలాది లేఖలు, మరెన్నో ప్రశ్నలు చూసి నేను ఆశ్చర్యపోయాను. మీకు ఎన్ని విషయాలు తెలుసో, మీరెంత చురుగ్గా ఉన్నారో ఊహించలేకపోయాను. మీ గోడు చెప్పుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుండునని అనిపించి ఉంటుంది. మీరు పంపిన ఉత్తరాలు చదివి అందులో మీ బాధలు వ్యథలు తెలుసుకున్నాను. ఎన్ని కష్టాలు అనుభవించి కూడా మీరెంతో సహనంతో ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో అందుకు మీకందరికీ ప్రణమిల్లుతున్నాను. మీరంతా నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశారు. ఈ మనసులో మాట కార్యక్రమం నాకొక రకంగా మంచి విద్యా శిక్షణ అందించే అవకాశంగా భావిస్తున్నాను. నా రైతు సహోదరులారా, మీరు లేవనెత్తిన అంశాలు, మీరడిగిన అన్ని ప్రశ్నలకు, విభిన్న సమస్యలపై ప్రభుత్వం మొత్తాన్ని చైతన్యపరుస్తాను, సహానుభూతిని కల్పిస్తానని హామీ ఇస్తున్నాను. గ్రామాల్లోని నా పేద ప్రజలు, నా రైతు సోదరులు ఇటువంటి దుస్థితిలో ఉండడానికి వీల్లేదు. రైతులు పంటలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగారు, దాంతోపాటు ఇంకెన్నో విషయాలు తెలియచేశారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఊళ్లలో పెత్తనం చేస్తున్న ముఠాలు, మాఫియాతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిపై కూడా నాకు రాశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటాయి, అది సరే, కాని చుట్టుపక్కల ఉండే చిన్న పెద్ద వ్యాపారుల నుంచి కూడా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎవరో రాశారు, ఊళ్ళో మురికినీరు తాగాల్సి వస్తోందని, తమ పాడి పశువుల్ని పెట్టుకునే సౌకర్యం లేదని బాధను వ్యక్తం చేశారు. పశువులు చనిపోతే వాటిని తొలగించడానికి ఎవరూ లేరని, దీంతో రోగాలు ప్రబలుతున్నాయని రాశారు. అంటే ఎంత నిర్లక్ష్యం జరిగింది. అధికారంలో ఉన్నవారికి ఈరోజు ఈ మనసులో మాట కార్యక్రమం ద్వారా ఒక చేతు నిజం తెలుస్తోంది. ఇటువంటి చిన్న చిన్న సమస్యల్ని కూడా పట్టించుకున్నప్పుడే రాజ్యమేలే అధికారం మాకు ఉంటుంది. ఇటువంటివి చదువుతుంటే ప్రజలకు మేము ఏం చేయగలిగామని నాకప్పుడప్పుడు సిగ్గేస్తూ ఉంటుంది. మీకు ఏం చేయగలిగామని చెప్పడానికి నా దగ్గర సమాధానమైతే లేదు. అవును, మీ మాటలు నా మనసును తాకాయి. మార్పు తేవటానికి నేను నిజాయితీగా ప్రయత్నిస్తాను. ప్రభుత్వంలో అన్ని విధాలా చైతన్యం తెస్తాను, పని చేయిస్తాను, పరిగెత్తిస్తాను. ఇందుకోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తానని మీకు హామీ ఇస్తున్నాను. గత ఏడాది వర్షాభావం వల్ల ఇబ్బందులు పడిన సంగతి నాకు గుర్తుంది. ఈసారి అకాల వర్షాలు, వడగళ్ల వానలతో మహారాష్ట్ర, ఆ పైన ఉన్న అన్ని రాష్ట్రాల్లో కష్టాలు వచ్చాయి. దేశం నలుమూలలా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆరుగాలం కష్టపడి పనిచేసి జీవితాలు గడిపే చిన్న సన్నకారు రైతులు సర్వం కోల్పోయారు. ఇలాంటి కష్టకాలంలో మీకు అండగా నేనున్నాను. ప్రభుత్వంలోని అన్ని శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాము. మా మంత్రులు అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు, పరిస్థితిని అంచనా వేస్తారు. ఇబ్బందుల్లో చిక్కుకున్న రైతు సోదర సోదరీమణులందరికీ వీలైనంత ఎక్కువ సాయం అందించడానికి కేంద్ర రాష్ట్రాలు కలిసి పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పాను. ఇలాంటి కష్టకాలంలో మీకు వీలైనంత త్వరగా ఎక్కువ సాయం అందించడానికి కృషి చేస్తామని మాట ఇస్తున్నాను. ఎంతవరకు వీలైతే అంతవరకు సాయం అందించడానికి ప్రయత్నం చేస్తాం. గ్రామ ప్రజలు, రైతులు అనేక విషయాలు లేవనెత్తారు. అన్ని చోట్ల సాగునీటి సమస్య ఉంది. పల్లెల్లో రోడ్లు లేవని ఆగ్రహం చూపారు. పశువుల దాణా రేట్లు పెరిగాయని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ కొరత పట్ల కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లల విద్య పట్ల రైతులు దిగులు పడుతున్నారు. తమ పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నారు. దీనిపై కూడా ఫిర్యాదులున్నాయి. గ్రామాల్లో పెరిగిపోతున్న తాగుడు వ్యసనం పట్ల మహిళలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. తమ భర్తలు పొగాకు తినడం లాంటి వాటికి అలవాటు పడ్డారని కొందరు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ నాకు రాశారు. మీ బాధలు నేను అర్థం చేసుకోగలను. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ఎక్కువగా వింటుంటాం కాని అవి మా వరకు రావని పలువురు రైతులు వాపోయారు. కష్టించి పనిచేసి ప్రజల ఆకలి తీరుస్తున్నాం, కానీ మాకొచ్చే ఆర్థిక ప్రయోజనం ఏదీ లేదని కొందరు రైతులు అంటున్నారు. పంటను అమ్మడానికి వెళ్తే కొనేవారే కరువవుతున్నారు. తక్కువ ధరకే అమ్మాల్సి వస్తోంది. ఎక్కువ పండించినా కష్టమే, తక్కువ పండించినా కష్టమే అంటూ రైతులు తమ మనసులో మాటని నా ముందుంచారు. రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రంలోని అన్ని శాఖల్ని మరింత చైతన్యపరుస్తానని నా రైతు సోదర సోదరీమణులకు మాటిస్తున్నాను. రైతుల సమస్యల్ని పరిష్కరించడానికి వీలైనంత త్వరగా మార్గాలు కనుక్కోవాలని ఆదేశిస్తాను. మీరు ఆత్మవిశ్వాసం కోల్పోతున్నట్లు నాకు అనిపిస్తోంది. ఇది సహజమే. మీరు 60 ఏళ్లు వేచి చూశారు. సమస్యలు పరిష్కరించడానికి నేను చిత్తశుద్దితో కృషి చేస్తాను. రైతు సోదరులారా, మీరు పంపిన ఇన్ని ప్రశ్నల మధ్య భూసేకరణ చట్టం సవరణ బిల్లుపై అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ప్రభావం కనిపిస్తోంది. ఎటువంటి అసత్యాలు ప్రచారం చేశారో అర్థమవుతోంది. కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు అడిగారు. నిజాలను మీ ముందుంచడానికి ప్రయత్నిస్తాను. భూసేకరణ చట్టం 120 ఏళ్ల క్రితం వచ్చిన సంగతి మీకు తెలుసు. దేశ స్వాతంత్ర్యానంతరం కూడా 60-65 ఏళ్లపాటు ఈ చట్టమే అమల్లో ఉంది. రైతుల పట్ల ఇప్పుడు సానుభూతి వ్యక్తం చేస్తూ ఉద్యమాలు నడుపుతున్నవారు అధికారంలో ఉన్నప్పుడు ఈ చట్టాన్నే అనుసరించారు, రాజ్యాన్నేలారు. కాని రైతుల్ని పట్టించుకోలేదు. చట్టంలో మార్పులు రావాలని అందరూ కోరుకున్నారు. మేము కూడా ఇదే కోరుకున్నాం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే కోరుకున్నాం. 2013లో హడావిడిగా కొత్త చట్టాన్ని తెచ్చారు. మేము కూడా అందుకు చేయందించి సహకరించాం. రైతులకు మంచి జరుగుతుంటే ఎవరైనా మద్దతిస్తారు. మేము కూడా అదే చేశాం. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు మాకు అర్థమయ్యాయి. ఈ చట్టంతో రైతుల్ని మోసం చేస్తున్నామని మాకు అనిపించింది. రైతుల్ని మోసగించే హక్కు ఎవరికీ లేదు. మరోవైపు కేంద్రంలో మేము అధికారంలోకి వచ్చాక రాష్ట్రాలు పెద్ద ఎత్తున గళం విప్పాయి. ఈ చట్టాన్ని మార్చాలన్నాయి, సవరణలు చేయాలన్నాయి, చట్టంలో ఉన్న లోపాలు తొలగించాలన్నాయి. 1 ఏడాది గడిచిపోయింది. చట్టాన్ని అమలు చేయటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఏదైనా రాష్ట్రం అమలు చేస్తే వాళ్లేం చేశారు? కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న మహారాష్ట అమలు చేసింది, హర్యానా రాష్ట్రం అమలు చేసింది. రైతుల శ్రేయోభిలాషులమని చెప్పుకునే వీళ్లు చట్ట ప్రకారం రైతులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని సగానికి తగ్గించేశారు. ఇదేనా రైతులకు చేసే న్యాయం? ఇదంతా చూసి చట్టాన్ని పునఃసమీక్షించడం తప్పనిసరని మాకనిపించింది. హడావిడిగా చేసే చట్టాల్లో కొన్ని లోపాలుంటాయి. వాళ్ల ఆశయం తప్పు కాకపోవచ్చుగాక, కాని చట్టంలో లోపాలున్నాయి. దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం ఏం కోరుకుంది, ఏం కోరుకోలేదు అనే విషయంలో మేము ఎలాంటి ఆరోపణలు చేయం. రైతులకు లబ్ది కలగాలన్నదే మా ఉద్దేశం. రైతుల పిల్లలకు కూడా మేలు జరగాలి, గ్రామాలకు మంచి జరగాలి. అందుకే చట్టంలో ఒకవేళ ఏవైనా లోపాలుంటే వాటిని సరిచేయాల్సిన అవసరం ఉంది. లోపాలను సరిచేయడానికి సరైన కృషి జరగాలి. అన్నిటికంటే పెద్ద లోపమేదో నేను చెప్పనా? తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. రైతుల శ్రేయోభిలాషులమని చెప్పుకుంటూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నవాళ్లు ఒక్కదానికి సమాధానం ఇవ్వడం లేదు. మీకు తెలుసు, భారతదేశంలో రైల్వేలు, జాతీయ రహదారులు, గనులు, ఇలా 13 విభాగాలకు ఎక్కువ భూమిని సేకరిస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన చట్టంలో ఈ 13 అంశాలను చట్ట పరిధి నుంచి ఉపసంహరించారని కూడా మీకు తెలిసిందే. చట్ట పరిధి నుంచి ఉపసంహరించారంటే దీనర్థం ఎక్కువ మొత్తంలో భూసేకరణ అవసరమైన 13 అంశాల్లో రైతులకు గతంలో ఉన్న పరిహారం మాత్రమే అందుతుంది. ఇది లోపమా కాదా నాకు చెప్పండి? ఇది తప్పా కాదా? మేం దీన్ని సరిచేశాం. మేం ఏమన్నామంటే, ప్రభుత్వ అధీనంలోని ఈ 13 రంగాలకు ప్రభుత్వమే భూసేకరణ జరుపుతుంది కదా. అది రైల్వేలు కానియండి, జాతీయ రహదారులు కానియండి, కానీ రైతులకిచ్చే పరిహారం 4 రెట్లు వరకు ఉండాలన్నాం. మేం సవరణలు తెచ్చాం. ఈ సవరణలు రైతు వ్యతిరేకమైనవా చెప్పండి? ఇందుకోసమే మేము ఆర్డినెన్స్ తెచ్చాం. మేము ఆర్డినెన్స్ తెచ్చి ఉండకపోతే రైతుల భూములకు పాత పద్ధతిలోనే పరిహారం అందుతూ ఉండేది. వాళ్ల చేతికి డబ్బు వచ్చేది కాదు. ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వంలో ఎంతో మంది వ్యతిరేకించారు. చట్టం చేసేవాళ్లు చట్టాన్ని రూపొందించిన తర్వాత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ చట్టం రైతులకు మేలు చేయదు, గ్రామాలకు మేలు చేయదు, దేశానికి మేలు చేయదు అన్నారు. ఈ చట్టంతో అధికారుల జేబులు మాత్రమే నిండుతాయన్నారు. అధికారుల సంతోషానికేనన్నారు. అధికారుల జోక్యం పెరుగుతుందని కూడా అన్నారు. ఇవన్నీ నిజమైతే సవరణలు చేయటం అవసరమా కాదా? అందుకే లోపాలను సవరించి రైతుల ప్రయోజనాలు కాపాడటానికి ప్రయత్నించాం. అన్నిటికంటే ముందు భూసేకరణ చట్టం పరిధి నుంచి మినహాయించిన 13 ప్రభుత్వ రంగ సంస్థల్ని తిరిగి చట్టం పరిధిలోకి తెచ్చాం. ఎందుకంటే దీనివల్ల రైతులకు ఎక్కువ నష్టం కలుగుతోంది. ఈ 13 సంస్థల కోసం రైతుల నుంచి సేకరించిన భూమికి 4 రెట్లు పరిహారం అందించాలని సవరణ చేశాం. రైతులకు పూర్తి పరిహారం అందదని, తక్కువ పరిహారం చెల్లించడానికి మోదీ ప్రభుత్వం చట్టం తెస్తోందని దుష్ప్రచారాలు వ్యాపింపచేశారు. నా రైతు సోదర సోదరీమణులారా, నాకిలాంటి పాపపు ఆలోచనలు రానే రావు. గత ప్రభుత్వం 2013లో చేసిన భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు ఇవ్వాల్సిన పరిహారంలో ఇసుమంతా కూడా మార్పు చేయలేదు. రైతులకు 4 రెట్ల పరిహారం ఇవ్వడానికి మేము ఆమోదించాం. అంతేకాదు, 13 పథకాలలో లేనివాటిని కూడా చట్టం పరిధిలోకి తెచ్చాం. ఇంకా పట్టణీకరణ కోసం సేకరించే భూమిలో 20% అభివృద్ది చేసిన భూమి భూ యజమానికి దక్కుతుంది. దీంతో భూ యజమానికి ఎప్పుడూ ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది. దీన్ని కూడా మేము ఆమోదించాం. భూ యజమాని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. రైతు కూలీల పిల్లలకు కూడా ఉద్యోగాలు రావాలి. దీన్ని కూడా మేము అమలు చేస్తున్నాం. అంతేకాదు, మేము ఒక కొత్త అంశాన్ని కూడా జోడించాం. అదేమిటంటే, ఎవరికి ఉద్యోగం ఇస్తారో ఆ విషయాన్ని జిల్లా అధికారులు ముందుగానే ప్రకటించాల్సి ఉంటుంది. ఉద్యోగం ఏ శాఖలో ఇస్తున్నారో చెప్పాలి. ఉద్యోగం ఎక్కడిస్తారో కూడా ప్రభుత్వం రాతపూర్వకంగా ప్రకటించాలి. ఈ కొత్త అంశాన్ని జోడించి ప్రభుత్వ బాధ్యతని నిర్దిష్టంగా పేర్కొన్నాం. నా రైతు సహోదరులారా, తొలుత ప్రభుత్వ భూముల్ని ఉపయోగించడానికే ప్రాధాన్యతనిస్తాం. ఆ తర్వాత బంజరు భూముల్ని సేకరిస్తాం. చివరకు అనివార్య పరిస్థితుల్లో మాత్రమే పంట భూములను సేకరిస్తాం. ఇందుకోసమే బంజరు భూముల సర్వేను వెంటనే చేపట్టాలని ఆదేశించాం. దీంతో మొదటి ప్రాధాన్యత బంజరు భూములకే ఉంటుంది. అవసరానికి మించి భూముల్ని లాక్కుంటారని రైతులు చేసే ఫిర్యాదులో వాస్తవం ఉంది. ఒకటి మాత్రం నిజం, ఈ కొత్త చట్ట సవరణ ద్వారా మీకు హామీ ఇస్తున్నాను. మొదట భూమి ఎంత అవసరం అనే దానిపై పరిశీలిస్తారు. అవసరానికి మించి భూమి లాక్కునే పరిస్థితి ఉండదు. ఏదో జరుగుతుంది, ఇంకేదో అవుతుందని ఆలోచిస్తూ కూర్చుంటే చాలా నష్టమైపోతుంది. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ పేరిట భూసేకరణ ప్రక్రియను ఏళ్ల కొద్దీ పొడిగిస్తూ పోతే, వాదనలు వినిపిస్తూ పోతే ఏ రైతైనా నిర్ణయం తీసుకోగలరా చెప్పండి? సేద్యం చేయాలంటే రైతు ఇంకేం ఆలోచించడు. కాదండి, భూసేకరణ నిర్ణయం ఎప్పుడు వస్తుందో తెలీదని రైతంటాడు. 2-4 సంవత్సరాలు ఇలా వృధా అయిపోతాయి. వ్యవహారమంతా అధికారుల చేతుల్లో చిక్కుకుంటుంది. సుదీర్ఘమైన ప్రక్రియ మరింత జటిలం అవుతుంది. ఒక విధంగా పాపం రైతు అధికారుల చుట్టూ చక్కర్లు కొడుతూ ఉండాలి. వాళ్ల కాళ్ల వేళ్ల పడే స్థితికి దిగజారిపోతారు. అయ్యా, మీరిది రాయండి, అది రాయకండి, ఇలా రాయండి, అలా రాయకండి అనే చెప్పే పరిస్థితి వస్తుంది. నేను నా రైతు సోదరుల్ని ఈ అధికారగణ కబంధ హస్తాల్లో మరోసారి పెట్టమంటారా? ఇది సరైంది కాదని నాకు అనిపిస్తోంది. భూసేకరణ ప్రక్రియ సుదీర్ఘంగా జటిలంగా ఉంది. దీన్ని నేను సరళతరం చేయాలని ప్రయత్నించాను. నా రైతు సోదర సోదరిమణులారా, 2014లో చట్టం చేశారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించలేదు. ఎక్కడున్న రైతు అక్కడే ఉండిపోయాడు. రాష్ట్రాలు వ్యతిరేకించాయి. రాష్ట్ర ప్రభుత్వాల మాట వినాలా వద్దా చెప్పండి? రాష్ట్ర ప్రభుత్వాల్ని నమ్మాలా వద్దా? ఇంత పెద్ద దేశం రాష్ట్రాలను నమ్మకుండా ముందుకు వెళ్లగలదా? అందుకే రాష్ట్రాలపై భరోసా ఉంచాలనేది నా అభిమతం. కేంద్రంలో అభివృద్ది సాధించాలంటే మొదట రాష్ట్రాలపై భరోసా ఉంచాలి. రెండోది, చట్టంలో ఏ సవరణలైతే తెస్తున్నామో అవి లోపాలను సరిచేయటానికి. రైతు ప్రయోజనాల కోసం మేం తీసుకున్న నిర్ణయాలతో విభేదించి ఏ రాష్ట్రమైనా తమకు తోచిన విధంగా చేయాలనుకుంటే ఆ స్వతంత్రం వాళ్లకు ఉంటుంది. ఈ అపోహలేవైతే వ్యాపింపచేస్తున్నారో అవి రైతు వ్యతిరేకం. రైతును పేదరికంలో ఉంచే కుట్రలో భాగం. దేశం పురోగమించకుండా అడ్డుపడే కుతంత్రంలో భాగం. దాన్నించి మనల్ని మనం రక్షించుకోవాలి. దేశాన్ని రక్షించాలి, రైతును రక్షించాలి. ఇప్పుడు గ్రామంలో రైతును ఎవరైనా, నీకు 3 కొడుకులున్నారు, మీరేం ఆలోచిస్తున్నారని అడిగితే, ఒకరు వ్యవసాయం చేస్తారు, మిగతా 2 ఎక్కడైనా ఉద్యోగంలో పెట్టాలని రైతు చెప్తాడు. గ్రామాల్లో ఉన్న రైతుల పిల్లలకు కూడా ఉద్యోగాలు కావాలి. వాళ్లు కూడా ఎక్కడైనా ఉపాధి సంపాదించుకోవాలంటే అందుకూ ఏర్పాట్లు చేయాలి. అందుకే గ్రామం సంక్షేమం కోసం అవసరమైంది రైతుల ప్రయోజనం కోసం అవసరమైంది, వారి పిల్లల ఉపాధి కోసం అవసరమైనవి. ఇలాంటి కొన్నిటిని పొందుపరచాలని ఆలోచించాం. ఆ ప్రకారమే నేనైతే జై జవాన్ జై కిసాన్ ను నమ్మేవారిలో ఒకరిని. జై జవాన్ అంటే దేశ రక్షణ. దేశ రక్షణ విషయంలో ఈ దేశ రైతు ఎప్పుడూ వెనుకంజ వేయడు. ఒకవేళ రక్షణ రంగం కోసం ఏమైనా అవసరమైతే అలాంటి భూమిని రైతు నుంచి అడగాల్సి వస్తుంది. అందుకు రైతులు భూమి ఇస్తారని కూడా నా నమ్మకం. అందుకే ఇలాంటి పనుల కోసం భూమి తీసుకునే అవకాశాలని ఇందులో పొందుపరిచాం. ఎవరైనా గ్రామస్తులు నాకు చెప్పండి, గ్రామాల్లో రోడ్లు కావాలా వద్దా? పొలానికి నీళ్లు కావాలంటే కాల్వలు తవ్వాలా వద్దా? ఇప్పటికీ గ్రామాల్లో ఇళ్లు లేని నిరుపేదలున్నారు, వారికి ఇళ్లు కట్టాలంటే భూమి కావాలా వద్దా చెప్పండి? ఇవి పారిశ్రామికవేత్తల కోసమా, వ్యాపారుల కోసమా? వాస్తవాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. నేను ఒక అంశాన్ని ఢంకా బజాయించి మీకు చెప్పదలిచాను. కొత్త బిల్లులోని అంశాలలో కూడా ఎవరైనా పారిశ్రామికవేత్త ప్రైవేటు కర్మాగారం కోసం లేక ప్రైవేటు వ్యాపారం కోసం భూమి సేకరించే సమయంలో 2013 నాటి చట్టం చేసిన అన్ని నియమాలు, అన్ని నిబంధనలు ఇప్పుడు వారికి వర్తిస్తాయి. కార్పొరేట్ సంస్థల కోసం 2013 నాటి చట్టంలోని అంశాలు ఎలా ఉన్నవే అలాగే కొనసాగుతాయి. మరైతే ఈ అపోహలు ఎందుకు వ్యాపింపచేస్తున్నారు? నా రైతు సోదర సోదరీమణులారా, మీకు చట్టపరమైన హక్కు ఉండదని, మీరు కోర్టుకు వెళ్లలేరనే భ్రమను వ్యాపింపచేస్తున్నారు. ఇది పూర్తిగా అసత్యం. భారతదేశంలో ఏ ప్రభుత్వమూ మీ చట్టపరమైన హక్కును లాక్కోలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రాజ్యాంగమైతే అందించారో ఆ రాజ్యాంగం ప్రకారం దేశంలోని ఏ కోర్టుకైనా వెళ్లి మీరు తలుపు తట్టచ్చు. అందుకే ఇది అసత్య ప్రచారం. హా, అలాగే ఒక వ్యవస్థను మీ ముంగిటికి తెచ్చే ప్రయత్నం మేం చేశాం. ఒక అథారిటీని ఏర్పాటు చేశాం. ఈ అథారిటీ జిల్లా స్థాయి వరకు పనిచేస్తుంది. మీ జిల్లా రైతుల సమస్యలు ఆ అథారిటీలో, జిల్లాలోనే పరిష్కారం అవుతాయి. ఒకవేళ అక్కడ మీకు సంతృప్తికరమైన సమాధానం దొరకకపోతే పై కోర్టుకు వెళ్లొచ్చు. అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఎక్కువ భూమిని తీసుకుంటే 5 ఏళ్లలో తిరిగిచ్చే చట్టాన్ని తొలగించినట్లు కూడా చెప్తున్నారు. అలా ఎప్పటికీ కాదు. నా రైతు మిత్రులారా, ప్రాజెక్టు తయారు చేసేటప్పుడే 8 ఏళ్లలో దాన్ని పూర్తి చేయగలరో ఖచ్చితంగా లెక్కవేయమంటున్నాను. ఒకవేళ 8 ఏళ్లలో పూర్తి కాకపోతే రైతు కోరుకున్నదే అవుతుంది. ఇంకా దానికోసం కాలపరిమితిని విధించాం. ఈ మధ్య ఏమవుతుందంటే 40 ఏళ్ల క్రితం భూములు తీసుకున్నారు, కాని ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఇలాంటివి ఇక ముందు కొనసాగవు. అందుకే పరిమితి చట్టంలో ప్రభుత్వాన్ని బంధించాలని నిర్ణయించాం. కొన్ని ప్రాజెక్టులు ఎలా ఉంటాయంటే, కొన్ని 20 ఏళ్లలోనే పూర్తవుతాయి. 500 కిలోమీటర్ల పొడవు రైల్వే లైన్ వేయాలనుకోండి, అందుకు సమయం పడుతుంది. అందుకే 8 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తారో ముందు నుంచే కాగితం మీద పెట్టండయ్యా అంటున్నాను. ఆ ప్రభుత్వానికి పరిమితి విధించాం, ప్రభుత్వానికో బాధ్యత నిర్దేశించాం. ఇంకో మాట కూడా చెప్పనా రైతుమిత్రులారా, కొన్నిసార్లు చల్లని ఏసీ గదుల్లో కూర్చుని చట్టాలు చేసేవారు, వారికి గ్రామాల్లో ప్రజల వాస్తవ స్థితి గురించిన అవగాహన కూడా ఉండదు. ఇప్పుడు మీరు చూడండి, డ్యాం నిర్మాణం అవుతుంది, జలాశయం ఏర్పడుతుంది. దాని నియమం ఏమిటంటే, 100 ఏళ్లలో అత్యధికంగా నీరు చేరిన లెక్కల ప్రకారం భూమి తీసుకోవటం నియమం. మరి 100 ఏళ్లలో ఒక్క ఏడాది పూర్తిగా నిండుతుంది, 99 ఏళ్లు నీరు నిండదు. అయినా కాని భూమి ప్రభుత్వ పరం అవుతుంది. అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడేమవుతోంది, భూమి తీసుకున్నట్లు కాగితం మీద ఉంటుందనుకుందాం, డబ్బు కూడా ఇచ్చేసి ఉండొచ్చు, అయినా కాని ఆ భూమి మీద రైతు సేద్యం చేస్తుంటాడు. ఎందుకంటే 100 ఏళ్లలో ఒక్కసారి నీళ్లు నిండితే ఒక్క ఏడాది కోసం ఆ రైతు వైదొలుగుతాడు. 2013 నాటి చట్టం ఏం చెబుతోందంటే, రైతు సేద్యం చేయలేడు. ఒకవేళ భూమి ముంపుకు గురి కాకుంటే రైతుకు సేద్యం చేసుకునే అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మరి అందుకే ఆ భూమిని రైతు నుంచి లాక్కోకూడదు. ఈ వెసులుబాటు అవసరం. ఎందుకంటే భూమి ఇచ్చినా కూడా రైతుకు భూమిపై లబ్ధి అందుతూ ఉండాలి, ఇంకా భూమి ఇచ్చినందుకు డబ్బు కూడా అందుతూ ఉండాలి. అంటే రెండిందలా రైతు లాభపడాలి. ఇలాంటి వ్యవస్థను రూపొందించాలి. అలాంటి వ్యవస్థ వ్యవహారంలోకి రావాలి. అలాంటి వ్యవస్థను రూపొందించాలనే ఆలోచించాను. అంగీకారం అవసరం లేదన్న ఒక అపోహ కూడా ప్రచారం అవుతోంది. నా రైతు సోదరులారా, రాజకీయ కారణాలతో ఏవైతే మాటలు చెబుతున్నారో వాటి నుంచి దయచేసి దూరంగా ఉండండి. 2013లో వచ్చిన చట్టంలో కూడా ఎలాంటి పథకాలకైతే ప్రభుత్వం భూమి అడిగిందో వాటిలో కూడా అంగీకారం మాట లేదు. అందుకే అంగీకారం పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించి అంగీకారం అనే మాట ముందు కూడా లేదు, ఇప్పుడు లేదు. అందుకే నా రైతు మిత్రులారా, ముందున్న చట్టం చాలా బాగుంది, ఇప్పుడు మేం దాన్ని చెడ్డగా చేశాం అనటం మిమ్మల్ని పూర్తిగా తప్పుదోవ పట్టించడమే. అదో దురదృష్టకర ప్రయత్నం. నేనిప్పటికీ చెప్తున్నాను, ప్రైవేటు పరిశ్రమల కోసం, కార్పొరేట్ల కోసం, ప్రైవేటు కర్మాగారాల కోసం అంగీకారం అనే చట్టం నిబంధన ఉంది, ఉంది, ఉంది. ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను. కొందరంటారు పీపీపీ మోడల్ అని. నా ప్రియమిత్రులారా, 100 కోట్ల రూపాయలతో ఒక రోడ్డు నిర్మించాలనుకుందాం. ఏ పారిశ్రామికవేత్త అయినా ఆ రోడ్డును ఎత్తుకుని వెళ్లిపోతాడా ఏంటి? రోడ్డు ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉంటుంది, భూమి మీద ప్రభుత్వ యాజమాన్యమే ఉంటుంది. నిర్మించేవారే వేరొకరు అవుతారు. నిర్మించేవారు వేరొకరు ఎందుకయ్యారంటే, ప్రభుత్వం దగ్గర ఇప్పుడు నిధులు ఉండటం లేదు. ఎందుకంటే గ్రామాల్లో పాఠశాలలు రావాలి, గ్రామాల్లో ఆసుపత్రులు ఉండాలి, పేద పిల్లలు చదువుకోవాలి, అందుకు నిధులు ఖర్చు చేయాలి. రోడ్డు నిర్మించే పని ప్రైవేటు వ్యక్తి చేసినా ఆ ప్రైవేటు వ్యక్తి తన కోసం రోడ్డు నిర్మించుకోడు కదా, తన ఇంటికి తీసుకుపోడు. రోడ్డు ప్రభుత్వానికి ఏర్పడుతుంది, ఒక రకంగా అతని పెట్టుబడి సమకూరుతుంది. అంటే ప్రభుత్వ ప్రాజెక్టు ఏదైతే ఉందో దానిమీద ఎవరు పెట్టుబడి పెట్టినా దాన్ని పీపీపీ మోడల్ అని పిలుస్తున్నారు. కాని దాని యాజమాన్య హక్కు ప్రభుత్వానిది, యజమాని ప్రభుత్వమే. ప్రభుత్వమే అంటే మీ అందరిది అవుతుంది, 125 కోట్ల దేశ ప్రజలదవుతుంది. అందుకనే అంగీకారం అవసరం లేదని నేను అన్నాను. ఈ పీపీపీ నమూనాకు సంబంధించి అసత్యాలు ప్రచారం అవుతున్నందువల్లే దీనికి సంబంధించి మీకు స్పష్టత ఇవ్వటం అత్యవసరం అనిపించింది. అప్పుడప్పుడు దేని గురించైతే చెప్తున్నామో అందులో అంగీకారం అనే ప్రక్రియ ఒక రకంగా అధికార దర్పాన్ని పెంచుతుంది, అధికారిక అడ్డంకుల్ని బలపరుస్తుంది. మీరు నాకు చెప్పండి, ఒక గ్రామం ఉంది, ఆ గ్రామం వరకు రోడ్డు ఏర్పడింది, ఇప్పుడు 2వ గ్రామం కోసం రోడ్డు వేయాలి. మొదటి గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఆ గ్రామం ఉందనుకుందాం. ఈ గ్రామం వరకు రోడ్డు తయారైంది, కాని ఈ గ్రామస్తుల భూమి ఆ గ్రామం వైపు ఉంది. ఆ గ్రామస్తుల కోసం రోడ్డు వేయడానికి ఈ గ్రామస్తులు భూమి ఇస్తారా? మీరే చెప్పండి, అంగీకారం ఇస్తారా? వెనక ఉన్న గ్రామం దాని తప్పేంటి? సోదరులారా, దానికి రోడ్డు వెయ్యాలా వద్దా, అందాలా వద్దా? అలాగే నేను కాల్వ తవ్వుతున్నాను, ఈ గ్రామాలకు సాగునీరు అందింది, కాల్వ వచ్చింది. కాని ముందున్న గ్రామానికి నీరు అందాలంటే అవసరమయ్యే భూమి ఈ గ్రామాల మధ్య ఉంటుంది. అయితే వాళ్లు వద్దని చెప్పేస్తారు, మేం భూమి ఇవ్వము అంటారు, మాకైతే నీరు వచ్చింది కదా అంటారు. అయితే తర్వాత ఉన్న గ్రామానికి కాల్వ రావాలా వద్దా? నా సహోదరులారా, ఇది రోజువారీ వ్యవహారం. అందుకే ఏ పని కోసమైతే సుదీర్ఘ ప్రక్రియ లేకుండా రైతుల హక్కు కోసం, అది పరిశ్రమల కోసం కాదు సుమా, వ్యాపారం కోసం కూడా కాదు, గ్రామ శ్రేయస్సు కోసం, రైతు శ్రేయస్సు కోసం, వారి పిల్లల మంచి కోసం. ఇంకో మాట గుర్తుంచుకోండి, ఇది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ప్రతి ఇంటిలో కనీసం ఒక కొడుకు సేద్యం చేయాలని రైతు కోరుకుంటాడు, కాని మిగతా సంతానం సంపాదన కోసం బయటకు వెళ్లాలనుకుంటాడు. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఇల్లు నడపటానికి రకరకాల ప్రయత్నాలు చేయాల్సి వస్తుందని అతనికి తెలుసు. ఒకవేళ మనం రోడ్లు నిర్మిస్తాం అనుకోండి, ఆ రోడ్డు పక్కన ప్రభుత్వం పారిశ్రామిక వాడ కడుతుందనుకోండి. ప్రైవేటు కాదు సుమా, మళ్లీ ఒకసారి చెప్తున్నాను, ప్రైవేటు కాదు, పెట్టుబడిదారుడు కాదు, వ్యాపారి కాదు, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే 50 100 కిలోమీటర్ల మేర రోడ్డు వేస్తే ఆ రోడ్డుకు ఎడంపక్క 1 కిలోమీటరు, కుడిపక్క ఇంకో కిలోమీటరు పారిశ్రామిక వాడును ఏర్పాటు చేస్తే దగ్గరలో ఉన్న 50 100 200 గ్రామాల వారికి అక్కడ రోజువారీ సంపాదన దొరుకుతుంది, వారి పిల్లలకి ఉపాధి లభిస్తుంది. మీరు నాకిది చెప్పండి సోదరి సోదరులారా, మన గ్రామ రైతుల పిల్లలు ఢిల్లీ ముంబై లాంటి నగరాల్లో మురికివాడల్లో జీవితం గడపాల్సి రావాలా? వారి గ్రామానికి 20-25 కిలోమీటర్ల దూరంలో చిన్న కర్మగారం వచ్చి వారికి ఉపాధి వస్తోందంటే రావాలా వద్దా? ఇవి ప్రైవేటు కారిడార్ కాదు, ప్రభుత్వమే నెలకొల్పుతుంది. ప్రభుత్వమే నెలకొల్పి ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించే ఏర్పాటు చేస్తుంది. వేటి యజమాని ప్రభుత్వము ఏవి గ్రామానికి మేలు చేస్తాయో, గ్రామంలోని రైతుల మేలు కోసం ఉంటాయో, రైతుల భావితరాల మేలు కోసం ఉద్దేశించినవో, ఏవి గ్రామ పేదల మేలుకు ఉద్దేశించినవో, రైతులకు విద్యుత్తు నీరు సరఫరాకి ఉద్దేశించినవో, వాటికోసం ఈ భూసేకరణ బిల్లు. బిల్లులో లోపాలుంటే వాటిని తొలగించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాం. అందులో లోటుపాట్లు ఉన్నాయని ఎవరికైనా అనిపిస్తే వాటిని దిద్దడానికి సిద్ధంగా ఉన్నామని నేను పార్లమెంట్లో కూడా చెప్పాను. లోక్సభలో బిల్లు ఉంచినప్పుడు కొందరు రైతు నాయకులు వచ్చి 2-3 సూచనలు చెప్పారు. వాటిని మేం పొందుపరిచాం. ఇప్పుడు కూడా మేం చెప్తున్నాం, భూసేకరణ రైతుల మంచి కోసమే జరగాలి. రైతు సహోదరులారా, మీకు వినిపిస్తున్నాను, ఎన్ని అవాస్తవాల ప్రచారం జరుగుతోందో దయచేసి దాన్ని నమ్మకండి. దాని ఆధారంగా నిర్ణయాలు చేయకండి. భ్రమలో పడాల్సిన అవసరం లేదు. మన రైతులు పరిపుష్టంగా ఎలా అవుతారు? మన గ్రామాలు పరిపుష్టంగా ఎలా తయారవుతాయి? కష్టించి పనిచేసేది మన రైతు. ఆ రైతుకు తగిన ప్రతిఫలం ఎలా రావాలి? మంచి అమ్మకాలు ఎలా లభిస్తాయి? పండించిన పంట నిల్వకు మంచి గిడ్డంగులు ఎలా లభిస్తాయి అనేది ముఖ్యం. గ్రామ శ్రేయస్సు రైతు మేలు కోసమే సరైన దిశలో పనిచేయాలనేది మా ప్రయత్నం. దేశం ముందుకు పోవాలి, మీ భూమిలో పంటలు పెరగాలి, అదే మా ప్రయత్నం. అందుకనే సాయిల్ హెల్త్ కార్డు ప్రవేశపెట్టాం. మనిషికి జబ్బు చేస్తే కోలుకుని ఆరోగ్యం పొందడానికి ప్రయోగశాలలో పరీక్షలు చేస్తాం కదా, అలాగే మన భరతమాతకు కూడా, మన భూమాతకు కూడా జరుగుతుంది. అందుచేతనే మీ భూమిని రక్షించాలని మాత్రమే కాదు, భూమి ఆరోగ్యంగా ఉండాలని కూడా ఆలోచిస్తున్నాం. భూమి సేకరించడమే కాదు, మీ భూమిని మరింత పుష్టిగా చేయటం కూడా మా పని. అందుకే సాయిల్ హెల్త్ కార్డు మాట తీసుకొచ్చాం. దీనివల్ల ప్రతి రైతుకు లాభం కలుగుతుంది. ఎరువులపై మీ వృధా ఖర్చు తగ్గుతుంది, మీ పంట దిగుబడి పెరుగుతుంది, మీ పంటకు పూర్తి ధర రావాలి, దానికి కూడా మంచి మార్కెట్లు కావాలి, మంచి చట్ట వ్యవస్థ ఉండాలి, రైతుకు నష్టం వాటిల్లకూడదు. ఇందుకోసం దీనిమీద మేం పనిచేస్తున్నాం. చూడండి రైతు సోదరులారా, నాకు గుర్తుంది, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా ఈ దిశలో చాలా పనిచేశాను. మా గుజరాత్లో రైతు పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది, కానీ సాగునీటిపై పనిచేశాను, దాంతో చాలా పెద్ద మార్పు వచ్చింది. గుజరాత్ వృద్ధిలో రైతు అత్యంత కీలకంగా మారాడు. ఇది ఆలోచనకు కూడా అందేది కాదు. గ్రామాలకు గ్రామాలు ఖాళీ అయిపోయేవి. మా పనితో మార్పు వచ్చింది. అదే మార్పు యావత్ దేశంలో రావాలని కోరుకుంటున్నాను. దీనివల్ల మన రైతు సుఖంగా ఉండాలి. రైతు సోదర సోదరి మండలారా, నాకీరోజు మీతో మాట్లాడే అవకాశం వచ్చింది, కానీ ఈ రోజుల్లో బిల్లులోని అధికరణలపై చర్చలు ఎక్కువయ్యాయి. ఈ కారణంగా ఇందుకోసం నేను కొంత ఎక్కువ సమయం తీసుకున్నాను. కాని నా రైతు మిత్రులారా, మీతో ఎప్పుడైనా మరోసారి మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను, మరికొన్ని విషయాలు చర్చిస్తాను. మీకు హామీ మాత్రం ఇస్తున్నాను, మీరు ఏవైతే నాకు రాసి పంపారో వాటిపై మొత్తం ప్రభుత్వాన్ని కదిలిస్తాను. ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రభుత్వాన్ని పురమాయిస్తాను. మీరు మనసు విప్పి అనేక విషయాలు చెప్పడం మంచిదైంది. మీకు నాపై నమ్మకం ఉందని నాకు తెలుసు. ఈ నమ్మకాన్ని ఎప్పుడూ వంబు చేయను. ఈ హామీ మీకిస్తున్నాను. మీ ప్రేమ నాకు కావాలి, మీ దీవెనలు కావాలి. మీరే ప్రపంచానికి దాతలు, ఆధారం. ఎప్పుడూ ఎవరికీ కీడు తలపెట్టరు. స్వయంగా నష్టపోయినా దేశానికి మేలే కోరుకుంటారు. ఇది మీ నైజం, వారసత్వంగా వస్తోంది. అటువంటి రైతుకు నష్టం కలగకూడదు. నేను మీకు ఈ హామీ ఇస్తున్నాను. ఈవేళ నా మనసులోని మాటలు విన్న తర్వాత మీ మనసులో మరిన్ని ఆలోచనలు రావచ్చు. మీరు నాకు తప్పక ఆకాశవాణి చిరునామాకు రాయండి. నేను మళ్లీ ఎప్పుడైనా మీతో మాట్లాడతాను. మీ లేఖల ఆధారంగా ప్రభుత్వంలో ఏవైనా పొరపాట్లు దిద్దుకోవాల్సి వస్తే తప్పక దిద్దుకుంటాను. పనిలో వేగం కావాలంటే వేగం తెస్తాను. ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే న్యాయం చేయడానికి పూర్తి కృషి చేస్తాను. ఇవి నవరాత్రి పర్వదినాలు. మీ అందరికీ నా హార్దిక శుభాకాంక్షలు.